ఈ మహాత్ముడు హరిశ్చంద్రుడు యజ్ఞములు చేసినప్పుడు ఆ యజ్ఞములలో ఉన్న హవ్యాన్ని ద్రవ్యాన్ని సేకరించడానికి దేవతలంతా వచ్చారు. ఆ దేవతల్లో మేము ఉన్నాం. మాలాంటి దేవతలందరికీ ఆనందం కలిగించి యజ్ఞభాగం కల్పించిన పుణ్యాత్ముడిని ఏడిపిస్తావా? ఆ పుణ్యాత్ముడి భార్యను కొడతావా? ఒరే నీకు నరకం తప్పదురా దుర్మార్గుడ అని తిట్టకూడదు. 4 తిట్లు తిట్టారు. దాంతో విశ్వామిత్రుడు ఆగ్రహించాడు, పళ్ళు పటపట కొరికాడు. శశాపతాన్ మనుష్యత్వం సర్వే యూయం అవాప్స్యత ప్రసాదితిశ్చ తైహి ప్రాహ పునరేవ మహాముని. వెంటనే ఏమని శాపం పెట్టాడు? వీరు మానవులై పుట్టండి, మానవులై పుట్టి పెళ్ళి పెటాకులు లేకుండా దుర్మరణం పాలవ్వండి అని చెప్పించాడు. అంతలోనే వాళ్ళు వచ్చి కాళ్ళ మీద పడ్డారు. అయ్యో మేము పొరపాటు చేసామండి, మీరు మహాత్ములు ఈ హరిశ్చంద్రుడిని పరీక్షించడానికి పనిచేస్తున్నారని ఊహించలేక తొందరపడి తిట్టాం, తిడితే ఎంత శాపం పెట్టేస్తారా, క్షమించండి అని కాళ్ళ మీద పడితే ఆయన జాలిపడి తొందరపడి శపించాను. ఈ శాపం వెనకాతలో కూడా విష్ణు సంకల్పం ఉన్నది, ఇప్పుడు ఆ శాపాన్ని కొంచెం మార్పు చేస్తున్నాను. ద్వాపర యుగంలో పాండవుల 5గురికి ద్రౌపది భార్య అవుతుంది. ఆ ద్రౌపది గర్భంలో మీరు ప్రవేశిస్తారు. పంచపాండవుల వల్ల మీ విశ్వదేవతల 5గురు ఉప పాండవులనే పేరుతో పుడతారు. శృతసేనుడు, శృతసోముడు, శృతశ్రవుడు, శృతకీర్తి, శృత విద్య అనే పేరుతో 5గురు పుడతారు. పుట్టి బ్రతికినంతకాలం బ్రహ్మచర్య దీక్షతో ఉంటారు. తల్లిదండ్రులకు ఆనందం కలిగిస్తారు, యుద్ధరంగంలో విజృంభిస్తారు. చిట్ట చివరికి 18వ రోజు మహాభారత యుద్ధంలో గుడిసెల్లో శిబిరాల్లో నిద్రపోతూ ఉండగా అశ్వత్థామ ఖడ్గంతో మిమ్మల్ని నరికి అవతల పారేస్తాడు. పెళ్లి కాకుండానే బ్రహ్మచారులుగా అశ్వత్థామ చేతిలో చచ్చిపోయి మీరు శాప విముక్తి పొంది తిరిగి విశ్వదేవతలు అయిపోతారు. ఇది నేను మీకు శాప విముక్తి కలగజేస్తున్నాను పండన్నాడు ఆయన. అదిగో ఆ విశ్వదేవతలు 5గురే భూలోకంలో ఉప పాండవులై పుట్టారు, ద్రౌపదేయులై పుట్టారు, ద్రౌపదీ పుత్రులై పుట్టారు. ఈ పాండవేయులు 5గురికి కూడా అందుకే పెళ్లి కాకుండా పోయింది. ఒక్క అభిమన్యుడికి తక్క తక్కిన వాళ్ళకి పెళ్లి కాకుండా పోవడానికి గల కారణం ఇదే. ఈ 5గురు వివాహం కాకుండానే యుద్ధరంగంలో దురమరణం పాలైపోయారు. ఓ జైమిని మహర్షి, నువ్వు అడిగావు ఉప పాండవులు ఎందుకు పెళ్లి కాకుండా చచ్చిపోయారు, వారి పూర్వజన్మ రహస్యం ఏమిటని అడిగావు. ఇదన్నమాట పూర్వజన్మ రహస్యం. విశ్వదేవతల 5గురే ఉప పాండవులుగా పుట్టారు. విశ్వామిత్ర శాపం వల్ల పెళ్లి కాకుండానే బ్రహ్మచర్య దీక్షతోనే అశ్వత్థామ యొక్క ఖడ్గం వల్ల మరణం పొందారు. అశ్వత్థామ చేతిలో ఉన్న ఖడ్గం వల్లే వాళ్ళకి ఎందుకు మరణం ఇచ్చాడంటే అశ్వత్థామకు ఆ ఖడ్గం శివుడిచ్చాడని ఇదివరకు కిందటి సంవత్సరం మనం భారతంలో చెప్పుకున్నాం. అది మనం సౌప్తిక పర్వంలో చెప్పుకున్నాం. సుప్తి అంటే నిద్ర, అందరూ నిద్రపోతూ ఉండగా చంపాడు కనుక అశ్వత్థామ, దానికి సౌప్తిక పర్వము, నిద్రలో జరిగిన ఘట్టం అని పేరు అన్నమాట. ఆ ఘట్టంలో చెప్పుకున్నాం కనుక ఇప్పుడు మీకు కొత్తగా చెప్పక్కర్లేదు. ఇది ఉప పాండవుల కథ. నీకు ఈ సందేహం తొలగిందా? ఉప పాండవుల యొక్క మరణం బ్రహ్మచర్య దీక్షతో చావడం కనుక అతను కథ తెలిసిందా అనగానే జైమిని ఆశ్చర్యపోయి, మీరు ధర్మపక్షులు, సామాన్య పక్షులు కాదు, మీ కుక్షి నిండా సకల పురాణ ఇతిహాసాలు ఉన్నాయి, అనర్గళంగా మీరు చెబుతూ ఉంటే ఎంతో ముచ్చటగా ఉంది, అయినా నాకు కుతూహలం ఆగడం లేదు, అందుకే అడుగుతున్నాను. హరిశ్చంద్రుడి తదనంతర కథ కూడా చెప్పి నా చెవులకు ఆనందం కలిగించండి, తదనంతరం ఏం జరిగిందన్నాడు. ఇది ఇలా అడుగుతాడనే మార్కండేయుడు ఇక్కడికి పంపాడు. ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అడుగుతూనే ఉంటాడు ఆయన. ఈ సందేహాలు అయిన తర్వాత మళ్ళీ కథలు అడుగుతాడు. ఆయన చెప్పాలి, చెప్పాలంటే ఆయనకు ఒక మాసం పాటు యజ్ఞం ఉంది. ఆ యజ్ఞ దీక్షలో ఈ కథలు చెబుతుకుంటే యజ్ఞం ఆగిపోతుంది. అందుకని జైమిని మార్కండేయుడు ఈ ధర్మపక్షుల దగ్గరికి పంపాడనమాట. ఇప్పుడు ఆ ధర్మపక్షులు హరిశ్చంద్రుడి యొక్క తక్కిన కథ చెప్పాయి. హరిశ్చంద్రుడు తదనంతరం భార్యామణిని వెంట పెట్టుకుని ఈ చూడామణిని అన్నప్రకారంగా విశ్వామిత్రుడికి ఇచ్చి ఇంకా ఏ నగలు లేకుండా కేవలం చంద్రమతి మెడలో ఉన్న ఒక్క మంగళసూత్రం, ఆ సూత్రానికి ఉన్న గొలుసు తప్ప ఇంకేమీ లేకుండా వెళ్ళారట వాళ్ళు. ఈ మంగళసూత్రాన్ని విశ్వామిత్రుడు ఎందుకు అడగలేదో తెలిసిన, ఈ మంగళసూత్రం ఒక్క హరిశ్చంద్రుడికి తప్ప ఇంకెవ్వరికీ కనపడదట. మళ్ళీ త్రిమూర్తులు త్రిమాతలే చూడగలరు, ఇంకా ఇంద్రాది దేవతలు కూడా చూడలేరు. త్రిమూర్తులు త్రిమాతలు అంటే వాళ్ళ అసాధారణ స్వరూపులు కనుక వాళ్ళు చూడగలరు, హరిశ్చంద్రుడు చూడగలడు. అందుకే దానిని విశ్వామిత్రుడు కూడా చూడలేకపోయాడు. చూసుంటే అది కూడా లగేసేవాడేమో. మెళ్ళలో గొలుసు కనపడితే అది పులుసులో వేసేసుకోవడం అనేది కొంతమందికి అలవాటు. ఈయన అందులో పరీక్ష కదా, అందువల్లే విశ్వామిత్రుడు ఏమున్నా నగలన్నీ లాక్కున్నాడు, నారచీరలిచ్చి పంపాడు. అంటే దాన్ని బట్టి చంద్రమతి ఎంత గొప్పది ఒకసారి ఆలోచించండి. ఆవిడ మెడలో మిణుకు మిణుకుమని మెరుస్తూ ఉండే ఆ బంగారపు మంగళసూత్రములు కానీ గొలుసు కానీ భర్తకి తప్ప అన్యులకి కనబడవట. చివరికి అష్టదిక్పాలకులు కూడా చూడలేదు, నవగ్రహములు కూడా చూడలేవు. త్రిమూర్తులు త్రిమాతలు తప్ప తక్కిన వారెవరికి ఇది దర్శనం కాదు భర్తకి తప్ప అని ఆవిడ సంకల్పించింది. ఒకప్పుడు ఆ సంకల్పం నెరవేరింది. దానికి గల కారణం ఇదే కథ దేవీ భాగవతంలో 6వ స్కంధంలో ఉంటుంది, 7వ స్కంధంలో ఉంటుంది. 7వ స్కంధంలో శతాక్షి మహిమ అనే పేరుతో కథ ఉన్నది. ఆ కథలో హరిశ్చంద్రుడి చరిత్ర ఉంటుంది. అందులో చెప్పారు అమ్మవారిని చంద్రమతి నిరంతరం ఉపాసించింది. అమ్మని మాయాబీజం జజాపాస అంటాడు. మాయాబీజంతో, మాయాబీజం అని ఒక బీజం ఉన్నది, ఆ బీజాన్ని నిత్యం జపించింది ఆవిడ. ఆ జపం చేయటం వల్ల అమ్మవారు ప్రత్యక్షమై నీ మంగళసూత్రం నీకు నీకెలా కనపడుతుంది, కట్టిన భర్తకి, త్రిమూర్తులకి, త్రిమాతలకి, ఇంకెవరికి కనపడదు నీకు తప్ప అని వరమిచ్చింది. అంతటి అమ్మవారు భక్తురాలు. అందుకే కాశీ వెళ్ళిన తర్వాత ఈయన విశ్వనాథుణ్ణి, ఆవిడ అమ్మని ఇద్దరూ కలిసి ప్రార్థన చేశారు. చాలా అద్భుతమైన కథ బాగా రాశారండి మార్కండేయ పురాణంలో. మార్కండేయ పురాణంలో ప్రతి కథ ఆశ్చర్యము ఆనందము కూడా కలిగిస్తాయి. ఇక్కడి నుంచి వెంట పెట్టుకుని నక్షత్రకుణ్ణి, ఈ ముగ్గురు కూడా హరిశ్చంద్రుడు, ఆయన కొడుకు రోహితుడు లేక లోహితుడు, రాఖీ లాఖీ సంస్కృతంలో తేడా లేదు, అందుకే రోహిత లోహిత వాడచ్చు. రలయోహ అభేద అంటే రాఖీ లాఖీ తేడా లేదు అని సంస్కృతంలో ఒక సూత్రం ఉంటుంది. ఈ రోహితుణ్ణి వెంట పెట్టుకుని చంద్రమతితో సైద్యతో వాళ్ళు క్రమంగా అరణ్య మార్గాలు బట్టి పోయారు. దారి పొడుగుతో ఎన్నో పరీక్షలు పెట్టాడు ఈ నక్షత్రుడు. ఆకలు అనేవాడు, ఆయన ఏవో పళ్ళు పట్టుకొస్తే పిల్లాడికి కూడా పెట్టకుండా తినేసేవాట. నిజానికి నక్షత్రుడు చాలా మంచివాడండి. గురువుగారు చెప్పారుగా, మరి గురువుగారు చెబితే ఎంత పాపమైనా చెయ్యాలని శాస్త్రం. గురువుగారు చెబితే విషం తావు, గురువుగారు చెబితే ఏదైనా చెయ్యి. గురువుగారిని ధిక్కరిస్తే మాత్రం ఇంక నిన్ను ఏ దేవుడు కాపాడాడు. శివే రుష్టో గురుస్త్రాత గురవు రుష్టో శివోనచ. శివుడు కోపగించాడు, అప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు? ఇది దేవీ భాగవతంలో 6వ స్కంధంలో శ్లోకం. శివుడికి నీ మీద కోపం వచ్చింది, అప్పుడు నిన్ను ఎవరు రక్షిస్తారు అంటే గురువుగారి కాళ్ళు పట్టుకుంటే శివుడి నుంచి కూడా రక్షిస్తాట గురువు. శివుడు, బ్రహ్మ, విష్ణువు ముగ్గురు కలిసి ఒకనొకప్పుడు గురువులకి గొప్ప వరాలు ఇచ్చారు. మేము త్రిమూర్తులము ఎవరి మీదైనా ఆగ్రహిస్తే వాళ్ళని ఎవరూ రక్షించలేరు. త్రిమూర్తులు ఆగ్రహిస్తే ఎవరు రక్షిస్తారు? కానీ ఓ గురుదేవా నువ్వు రక్షించు. త్రిమూర్తులు ఎవరినైనా నాశనం చెయ్యాలనుకుని సంకల్పించినప్పటికీ గురువుగారిని గనక ఆ వ్యక్తి ఆశ్రయిస్తే గురువుగారు ఈ త్రిమూర్తుల నుంచి కూడా రక్షించే శక్తివంతుడవుగాక. ఒకవేళ గురువుగారు కోపగిస్తే మాత్రం త్రిమూర్తులు కూడా కాపాడలేరు. శివుడు కోపగిస్తే గురువు రక్షిస్తాట, గురువు కోపగిస్తే శివుడు కూడా రక్షించడు చెప్పాడు. గురుడు కోపగిస్తే హరుడు కూడా రక్షించలేడు, ఆ నరుణ్ణి ఇంకెవరూ రక్షించలేరు. అందుకే త్రిమూర్తులకు కోపం వచ్చే పని చేసినా తప్పు లేదేమో, కానీ అలాగని చేయమని కాదు. ఒకవేళ పొరపాటు ఉండదు, కానీ గురువునకు కోపం వచ్చే పని పొరపాటును కూడా చేయకూడదు. జ్ఞానులు ఎప్పుడూ గురువు దగ్గర అనుక్షణం తల వంచి నమస్కరించి వినయంతో మెలుగుతారు. పొరపాటును గురుద్రోహం చేశారంటే ఇక అటువంటి వాడిని ఎవరూ రక్షించలేరు. అందువల్లే నక్షత్రకుడు గురువుగారు చెప్పిన మాట విని పిల్లవాడిని ఎంతో ఏడిపించాడు, ఆవిడని ఏడిపించాడు, ఆయన ఏడిపించాడు. దారిలో ఎన్నో కష్టాలు వచ్చాయట, మధ్య మధ్యలో వర్షాలు కురిపించాడు విశ్వామిత్రుడు, చాలా కష్టాలు పెట్టాడు ఆయన. కాబట్టి ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఈ హరిశ్చంద్రుడు కానీ చంద్రమతి కానీ, ఆఖరికి కుర్రాడు కూడానండి, వాడు కూడా ఈ కష్టాలకి దేనికి భయపడలేదట. వాళ్ళు వర్షాలు కురిపించారు, వర్షంలో తడిశారు, ఒక్కొక్కప్పుడు క్రూర మృగాలు మీదకొచ్చేవి, భయంకర బేతాళుడి వంటి రాక్షస శక్తుల్ని, దుష్టశక్తుల్ని కూడా విశ్వామిత్రుడు పంపాడు. అన్నిటినీ ఎదుర్కొని చెట్ట చివరికి ఇంచుమించుగా నెల పూర్తవుతోంది. ఇక ఇంకొక రోజు ఉందనగా వెళ్ళి వారణాసి చేరారు. అంటే ఆ రోజు సూర్యాస్తమయంలోపు విశ్వామిత్రుడికి ఇవ్వవలసింది ఇవ్వాలి. ఆ సమయంలో వీళ్ళంతా వారణాసి చేరారు. ఎంత అదృష్టవంతులండి వాళ్ళు, మొత్తం మీద కష్టాలలో పరమ పవిత్రమైన వారణాసి క్షేత్రం చేరారు. బలిజేపల్లి లక్ష్మీకాంత గారు ఒక బుల్లి పద్యంలో రాశాడు, భక్తి యోగ పదన్యాసి వారణాసి భవదురిత శాత్రవ కరాసి వారణాసి స్వర్ణదీతట సంభాసి వారణాసి పవన క్షేత్రముల వాసి వారణాసి. వారణాసి ఎంత గొప్పదో ఈ బుల్లి పద్యంలో చెప్పాడు ఆయన. భక్తి ఒక యోగం. ఈ భక్తి అనే యోగం తన పాదం పెట్టిన చోటు వారణాసి. న్యాసం అంటే ఉంచుట, పదన్యాసి పాదం పెట్టింది. ఏం పాదం పెట్టింది? భక్తి యోగం తన పాదం పెట్టిన స్థలం అనగా వారణాసిలో నిత్యం భక్తి అనే ఒకనొక పవిత్ర వస్తువు పరిడి విల్లుతుంది. అక్కడ భక్తి నాలుగు కాళ్ళ మీద నడుస్తుంది. భక్తికి నిలయమైనది వారణాసి. పుట్టాక మనం ఒకటా రెండు ఎన్ని పాపాలు చేస్తున్నాం? భవము అంటే పుట్టుక, సంసారం. దురితము అంటే పాపం. భవదురిత, ఈ సంసారంలో ఈ జన్మలో మనం చేసిన ఈ మహాపాపములు లెక్కలేనున్నాయి. ఈ పాపములన్నిటినీ నరికి అవతల పారేసే ఖర అసి. ఖర పదునైన, తీక్షణమైన. అసి అంటే కత్తి. ఖర అసి పదునైన కత్తి. మన పాపములను నరికి చీల్చి చెండాడే పదునైన కత్తి వారణాసి. ఎంత అందంగా చెప్పాడు, భవదురిత శాత్రవ ఖరాసి. మనం సంసారంలో చేసేటటువంటి మహాపాపములనే శత్రువులను నరికి అవతల పారేసే పదునైన కత్తి వారణాసి. స్వర్ణది, స్వహ అంటే స్వర్గము అనర్థం. స్వహ నది, స్వర్ణది అంటే ఆకాశ గంగ, స్వర్ణది అంటే గంగానది అనర్థం. గంగానది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుందిగా, ఆ నదీ తీరములో కొలువయ్యున్న ప్రకాశిస్తున్న క్షేత్రం వారణాసి. భాసి ప్రకాశిస్తోంది, సంభాసి చక్కగా ప్రకాశిస్తోంది. ఎక్కడ ప్రకాశిస్తోంది? గంగానదీ తీరంలో. గంగానదీ తీరంలో కొలువై వెలిగిపోతున్న క్షేత్రం వారణాసి. పావన క్షేత్రముల వాసి, పవిత్ర క్షేత్రములలో ఇంకా ఎంత గొప్ప క్షేత్రం మరొకటి లేదు అని ప్రసిద్ధికెక్కిన స్థలం వారణాసి. ఈ భూమండలంలో ఎన్ని తీర్థయాత్రలున్నా వారణాసి 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 వారణాసి. ఎప్పుడన్నా వీలుంటే దేవీ భాగవతం 9వ స్కంధం చూడండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే నా దగ్గరికి రండి, ఇక్కడే ఉంటుంది. ఆ దేవీ భాగవతం 9వ స్కంధంలో ఒక గొప్ప శ్లోకం చెప్పారు. ఎవడైనా కాశీ 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 అని, కాశీ అని యోజనానాం శతైరపి, కొన్ని వందల యోజన దూరంలో ఉండి తలుచుకున్నప్పటికీ, ముచ్యతే సర్వపాపేభ్యః, సకల పాపాల నుంచి విముక్తి పొందుతాట. కాశీ అనే శబ్దమును ఇక్కడుండి తలుచుకోండి మీరు. ఇక్కడికి కాశీ చాలా దూరమేగా, అయినా రోజు కాశీ 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 అని తలుచుకుంటే, కాశీని తలుచుకోవటం వల్ల ఎన్ని యోజనముల దూరంలో ఉన్న, అది కూడా 100 యోజనముల దూరంలో ఉన్నప్పటికీ సకల పాపాల నుంచి విముక్తి పొందుతాడని దేవీ భాగవతంలో ఉంది ఈ శ్లోకం. అంత గొప్ప శ్లోకం అది. కాబట్టి కాశీ పరమ పవిత్రమైనది, మహామహిమ కలిగినది. ఈ భూమండలంలో దానికి సాటి వచ్చే క్షేత్రం మరొకటి లేదు. అటువంటి దివ్యక్షేత్రం చేరి భార్యా సమేతంగా, పుత్ర సమేతంగా, ఈ నక్షత్రక సమేతంగా పరమ పవిత్రమైన మణికర్ణికా ఘట్టం దగ్గరకి వెళ్ళి సంకల్పపూర్వకంగా స్నానం చేసి డుంఠి విఘ్నేశ్వరుణ్ణి, మహానుభావులైన దేవతలందరినీ దర్శనం చేసుకున్నాడు. చిట్ట చివర విశ్వేశ్వర దర్శనం చేసుకున్నాడు. ఈనాటి ఆలయం కాదు, ఆనాడు చాలా విశాలంగా ఉండేది ఆలయం. పరమ దౌర్భాగ్యుడు, పరమ పాపాత్ముడు ఔరంగజేబు అనే ఒకనొక నీచుడు, మ్లేచ్చుడు ఈ భూమండలంలో మన దురదృష్టవశాత్తు ఢిల్లీని పరిపాలించాడు. ఆ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మొత్తం పురోహితుల్ని, పౌరాణికుల్ని, అక్కడున్నటువంటి పాపం అర్చకుల్ని కొన్ని వేల మందిని నరికేశాడు. నరికి ఆలయం పడగొట్టి అవతల మసీదు కట్టాడు. ఇప్పుడు ఉన్నది ఆ మసీదు అనమాట. మనకి కాశీ వెళ్ళిన వాళ్ళు చూశారు కదా, నందీశ్వరుడికి ఎదురుగుండా మసీదు ఉంటుంది. ఇంతమంది ప్రాణత్యాగం చేశారండి మహానుభావులు. వాళ్ళంతా అక్కడున్న అర్చకుల యొక్క రుణం మనం తీర్చుకోలేము. ఇవాళ కాశీ వీధులు ఎందుకు ఇంత ఇరుగ్గా ఉన్నాయో తెలిసినా, ఈ దుర్మార్గుడు మొదటి నుంచి ఒక ప్రణాళిక వేసేట, తొందరలో ఏమైనా కాశీ వెళ్ళి పడగొట్టాలని. అందుకని వెంటనే ఏం చేశారు, కొంతమంది అక్కడున్నటువంటి వాళ్ళు, ఈ ఔరంగజేబు దర్బారులో ఉన్నవాళ్ళు ఇక్కడున్న పురోహితులకి పండాలకి క్లూ ఇచ్చారు. అందుకని వాళ్ళంతా కలిసి ఇరుకిరికి ఇళ్ళు కట్టేశారు, దగ్గరికి కట్టేశారు. దగ్గరికి ఇళ్ళు కడితే ఏమవుతుందనమాట, ఏనుగుల మీద గుర్రాల మీద సైనికులు రాలేరు. అందుకే మీకు కాశీ ఇళ్ళు అంత ఇరుగ్గా ఉంటాయి. కాశీ వీధులు చాలా సన్నగా ఎందుకున్నాయంటే, సన్నగా సందులు చేస్తే ఆ సందుల నుంచి ఒక్కొక్కడు ఒక్కొక్కడే సైనికుడు రాగలుగుతాడు. ఏనుగుల మీద గుర్రాల మీద ఒకేసారి సైనికులు పటాలం వచ్చి పడదు. అలా సందులు ఇరుకు చేశారు. ఒక రెండేళ్ల పాటు వాళ్ళు ఇరుకు సందులు చేసి సందులకు అటు ఇటు అరుగుల మీద నిలబడి చేతుల్లో చెంబులు కర్రలు పుచ్చుకొని పాపం పంచెలు పుచ్చుకొని నిలబడ్డారు. అప్పుడు ఈ సైనికులు వస్తున్న వాళ్ళు వచ్చినట్టు కొట్టి చంపి వాళ్ళ చేతిలో చచ్చి చాలా యాత్ర పడ్డారట పాపం. ఎప్పుడైతే ఇరుగ్గా ఉందో సందులు ఒకేసారి వచ్చి పడలేకపోయారు వాళ్ళు. ఈలోపు శివాజీకి వార్త వెళ్ళింది. ఆయన తన సైనికుల్ని పంపాడు. ఆ సైనికులు వచ్చి మీద పడ్డాక ఈ ఔరంగజేబు సైనికులు సగం మంది పారిపోయారు. మిగతా వాళ్ళు అప్పటికే కూలగొట్టేసి అటు వాళ్ళు ఇటు వీళ్ళు ఉండిపోయారు. మన బలం సరిపోలేదు పూర్తిగా, కనీసం సగం గుండి రక్షించుకున్నాం. మిగతా సగంలో వాళ్ళు మెల్లగా మసీదు కట్టారు. అప్పటి నుంచి ఆ మసీదు స్థానంలో మా గుడి మాకు ఇవ్వండు అని యుద్ధం జరిగింది. ఎందుకు చెప్తానంటే, కొంతమంది అడిగారు అక్కడ కొంతమంది అర్చకులు ఏమో క్రూరంగా ఉంటున్నారండి అంటున్నారు. క్రూరంగా ఉండడం కాదు, వాళ్ళు ఏళ్ల తరబడి యుద్ధాలు చేసి చచ్చిపోయి అంత గొడవ చేసి రౌడీయుధంతో రక్షించవలసి వచ్చింది. దాంతో ఇప్పుడు వాళ్ళు కొంచెం కోపంతో అలా ఉంటున్నారు. అసలు కారణం ఈ వెనకాతల ఈ గోండాల్లో ఉండడానికి గల కారణం అది. వాళ్ళ ప్రాణత్యాగాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఎంత బాధపడ్డారండి, ఎంతమంది చచ్చిపోయారండి. 700,000 మంది ఔరంగజేబు కాలంలో చచ్చిపోయారు తెలిసిన మీకు. హిందూ మతంలోకి మారణం అన్నవాళ్ళని చంపేశాడు. ఆ 700,000 మందిలో ప్రత్యేకంగా 200,000 మంది కేవలం పురోహితులు ఉన్నారు. ఇంతమంది చచ్చిపోయినా మేము మతం మారమన్నారు వాళ్ళు. ఆ రోజుల్లో హిందువులు అంత తేలిగ్గా మారడా, ఎవరో కొంతమంది డబ్బు కోసం కక్కుర్తిపెట్టి మారారు. ఏది ఏమైనా సరే, మన ధర్మము కనుక నశించిపోతే మనం ఎవ్వరము ఈనాడు ఉన్నట్టుగా ఉండలేం. భవిష్యత్తు చాలా భయంకరంగా ఉన్నది గుర్తుపెట్టుకోండి. హిందువులకి ఎక్కడా ప్రపంచంలో మనుగడ లేకుండా చేస్తున్నారు. ఈ హైందవ సామ్రాజ్యాన్ని కూలగొట్టడానికి ఎన్నో దేశాల్లో కుట్రలు జరుగుతున్నాయి. అన్యమతస్థులంతా ఐక్యమైపోతున్నారు. చంపడానికి, పడగొట్టడానికి, డబ్బిచ్చి మతం మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీలాంటి పుణ్యాత్ములు ఇక్కడ ఉన్న ఒక 500 మంది కలిస్తే 5 కోట్ల మందిని మార్చగలుగుతారు. ముందు మీ ఇళ్లల్లోనే గిరిగీసుకోండి, గట్టిగా నిలబడండి. మీరు చేస్తారన్న నమ్మకం, ఇప్పుడు మీకు నమ్మకం ఉంటే కొట్టండి చప్పట్లు. ఎందుకు చెప్తాను, ఆనాడు కాశీ ఆలయం అంత విశాలమైన పవిత్రాలయం, ఎంతో అద్భుతంగా ఉండేది. ఆలయం గురించి పురాణాల్లో రాసినవన్నీ ఇప్పుడు లేవు కాబట్టి మీకు అర్థం కాక ఇదేంటండి ఇలా ఉందనుకుంటున్నారు. కానీ ఆ విశాల ఆలయంలో లోపల రాత్రిపూట పడుకోవడానికి కూడా అవకాశం ఉండేదట. కొంతమంది జాగరణ చేసేవాళ్ళు అక్కడ కూర్చునేవారట. అటువంటి ఆలయం దగ్గరికి వెళ్ళాడు. చాలా అద్భుతమైన శ్లోకాలు అష్టకం రాశాడు హరిశ్చంద్రుడు. అష్టకం అంతా ఇప్పుడు నేను చదవలేను, కానీ ఇందులో ఒక్క శ్లోకమే మీకు చదివినిపిస్తాను. అది హరిశ్చంద్రుడి చేత రచించబడింది. హే చంద్రచూడ మదనాంతకాశూలపాణే స్థానో గిరీశ గిరిజేశ మహేశ శంభో, హే పార్వతీ హృదయ వల్లభ చంద్రమౌళే భూతాధిప ప్రమథనాథ గిరీశ చాప. ఇది ఆయన శ్లోకాలు. దీనికి వసంత తిలకం అని పేరు. ఈ ఛందస్సుకి వసంత తిలకం అన్నమాట. అంటే మీరు సుప్రభాతంలో వింటూ ఉంటారుగా, హే చంద్రచూడ మదనాంతక శూలపాణే స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో, హే పార్వతీ హృదయ వల్లభ, ఇలాగ చదువుతారన్నమాట దానిని. అటువంటి పవిత్రమైన ఛందస్సు. ఈ ఛందస్సుని భాగవతంలో, రామాయణంలో అన్ని చోట్ల వాడారు మహాకవులు. కాళిదాసు గారు దీన్ని బాగా వాడాడు. కాళిదాసు గారు దీనిని సుప్రభాతానికి వాడాడు. అప్పటి నుంచి అందరూ సుప్రభాతానికి ఈ శ్లోకాల ఛందస్సే వాడడం మొదలెట్టారు. హే శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం అనే ఛందస్ ఉందే, దానికి వసంత తిలకం అని పేరు అన్నమాట. అద్భుతమైన ఈ వసంత తిలకంలో దేవతల్ని ప్రత్యేకంగా స్తోత్రం చేసేవారు. ఈయన కూడా అలాగే చంద్రుణ్ణి నెత్తి మీద ధరించినవాడ, చంద్రుణ్ణి మడిగా ధరించినవాడ, మదనాంతక మదనుడు అంటే మన్మధుడు, మన్మధుడి పాలిటి మృత్యుదేవత, ఆయన్ని భస్మం చేశావు, చేతిలో సోలం ధరించావు. స్థాణు అంటే కదలకుండా దొంగలా ఉంటాడు. స్థాణు అంటే దొంగ. ఓ దొంగ నరికి అక్కడ పెట్టండి, అది కదలదు. శివుడు సమాధిలోకి వెడితే అలాగా ఎండిపోయిన దొంగ వలె కదలకుండా బిగుసుకుపోయి ఉంటాడు. అందుకని స్థాణు అన్నారు. సంబోధనలో స్థాణు, జపం చేస్తున్నవాడు అన్నీ మర్చిపోయి కదలకుండా ఉండిపోవాలి. ఒక్కసారి జపంలోకి వెళ్ళాడంటే పక్కన పిడుగులు పడుతున్నా చలించకూడదు, అప్సరసలు నృత్యం చేసినా కదలకూడదు. అంతేగాని అస్నవాటి ఇటు చూసుకుంటూ ఇటు చూసుకుంటూ ఎవరొచ్చారనుకుంటూ ఉంటే ఇంక వాడికి జపమేమిటి, పక్కన పోపులు ఢామ్ అన్నాయంటే మనకి దగ్గుకుంటూ లేచిపోతున్నావో లేదా, ఇక మనకి సమాధి లేదు అక్కడ. ఆయన సమాధి స్థితిలో తనను తాను మరిచిపోయి ఉంటాడు ఆయన. అందువల్ల స్థాణువు అన్నారు. గిరీశ కైలాసము అనే ఒక పర్వతమునకు అధిపతి ఆయన, కైలాసగిరికి అధిపతి. అందుకని గిరి ఈశ, గిరీశ. గిరిజయశ, గిరిజ అంటే పార్వతి, పర్వతరాజ పుత్రిక. ఆయన గిరీశుడు, గిరిజేశుడు. గిరిజేశుడు అంటే పార్వతీ వల్లభుడు. మహా ఈశుడు. ఈశ అంటే అధిపతి. మహేశ మహాధిపతి అంటే ఆయనకి పైన మరొక అధిపతి లేడు, ఆయనే సమ్రాట్, ఆయనకి మించిన ప్రభువు మరొకడు లేడు. అందుకని మహేశ అన్నారు. శంభో, ఎప్పుడు నిత్యం ఆనందం కలిగించేవాడు ఆయన. భూతాధిప ప్రమథనాథ, భూత అధిప, సమస్త భూతాలకి ప్రాణులకు అధిపతి, పంచభూతములకు అధిపతి. ప అంటే పాలించువాడు, భూతాధిప, ఈ భూతములన్నిటినీ చక్కగా పాలించేవాడా. ప్రమథనాథ, ప్రమథులందరికీ ఆయనే నాథుడు, ప్రమథగణాలందరికీ నాయకుడు. గిరీశ చాప, గిరీశము అంటే మేరుపర్వతం, మేరుపర్వతమును విల్లుగా చేసుకుని ధనుస్సుగా చేసుకుని పూర్వం త్రిపురాసుల్ని కూల్చాడు ఆయన. అప్పటి నుంచి గిరీశ చాపుడు అనగా మేరుపర్వతమే ధనుస్సుగా కలిగిన వాడు అని ఆయనకు పేరు వచ్చింది. అటువంటి నీకు నమస్కారం అని ప్రార్థించి ఆయన ఏమని కోరాడో తెలుసా? నిజానికి శివుడు ఈయన ప్రార్థించగానే లింగంలో టక్క నిలబడ్డాట. ఏమడిగితే దిద్దామని. ఈయన ఏమడుగుతాడు సాధారణంగా? నేను విశ్వామిత్రుడికి 10 కోట్ల బంగారు నాణ్యములు ఇవ్వాలి, క్రతుదక్షిణకి వాగ్దానం చేశాను, ఈ 10 కోట్ల నాణ్యాలు నాకు ఇచ్చేయి, నువ్వు ఇస్తే అవి నేను దక్షిణగా ఇస్తాను అని అడుగుతాడేమో. ఎందుకంటే ఈయన విశ్వామిత్రుడికి అప్పు ఉన్నాడు, 10 కోట్ల నాణాలు అప్పు తీర్చాలి. తీర్చడానికి ఈయన దగ్గర ఏమీ లేదు, వ్యాపారం లేదు, రాజ్యం లేదు, ఏమీ లేదు. ఈ స్థితిలో నన్ను ప్రార్థించాడు, నేను సిద్ధంగా ఉంటాను, ఆయన అడిగితే టక్కన 10 కోట్లు ఇస్తాను. ఆ 10 కోట్ల నాణాలు పుచ్చుకుని విశ్వామిత్రుడు అప్పు తీర్చి ఈయన సుఖంగా ఉండవచ్చు అని కరుణాస్వరూపుడైన ఈశ్వరుడు అదృశ్య రూపంలో లింగం దగ్గర నిలబడ్డాడు అడిగితే ఇవ్వడానికి. డబ్బు పుచ్చుకుని పోయాను. వాళ్ళ ఆవిడ పక్కనదిగా అన్నపూర్ణాదేవి పక్కన ఉండగా ఆయనకి ఏం నోట్లేదు. ఇంట్లో కొంతమంది భార్యలు ఉంటారు పాప మహాత్మురాళ్ళు అనమాట, భర్త గారి ఖర్చులన్నీ ఆవిడే పెడుతూ ఉంటే భర్త గారు మాత్రం సాయంకాలం సరదాగా బయటకు వచ్చి పురాణం వినేసి ఇంటికి పోతాడు, వాడికి ఉద్యోగం సద్యోగం ఉండదు. కానీ ఈయన అలా కాదట, అన్నీ ఉండి ఏమీ లేనట్టుగా నటిస్తూ పెత్తనం అంతా భార్య చేతిలో పెడతాడట. మొత్తం శక్తి అంతా అమ్మది నీ దగ్గరే ఉంది అంటాడు శంకరాచార్యుడు. శంకరాచార్యుల వారు ఓ తమాషా చేశారు, అమ్మ పార్వతి నీ భర్త ఉన్నాడు శివుడు, ఆయన దగ్గర ఏం గొప్పతనం ఉంది అని ఆయన చేపట్టావు అన్నాడు ఆయన. చితాభస్మాలేపక, ఆయన కాష్టంలో బూడిద పూసుకుంటాడు. పాప వీళ్ళంతా పాండ్స్ పౌడరు ఇంకోటో పూసుకుని ఒళ్ళంతాను మనిషి నల్లగా ఉన్నా శుభ్రంగా ఇంత పౌడర్ పూసుకుని పిశాచంలో రవచ్చు ఉపన్యాసానికి. అందరూ మంచి మంచి గంధాలు పూసుకుంటారు, ఆయన పాపం కాష్టంలో బూడిద పూసుకుంటాడు. గరళ్ళం వశన్నం పోని ఆహారమా, అందరూ మంచి మంచి పులిహార దద్దోజనం కట్టు పొంగలి ఇవన్నీ తింటూ ఉంటే ఆయన విషం తిని కంఠంలో పెట్టుకున్నాడు. అది కూడా పూర్తిగా మింగడు, పైకి అక్కడు కంఠంలో పెట్టుకుని విషమే ఆహారంగా స్వీకరించాడు. పోని మంచి బట్టలు ఉన్నాయా, కనీసం పద్మాకర్ గారు కూడా అంచుపంచి కట్టాడు, ఆయనకు అంచుపంచి లేదు పాపం. దిక్పట ధరక, దిక్కులే వస్త్రం అంటే బట్టలు లేవని అర్థం అండి. దిక్కులు 4 వస్త్రం అంటే అర్థం ఏమిటి? ఆయన ఏ బట్టలు లేకుండా గొడ్డి పూ తిరుగుతున్నాడు అని అర్థం. ఆ మాట అనలేక దిగంబర అన్నారు. దిక్కులే అంబరముగా కలవాడు, దిక్కులు వస్త్రముగా కలిగినవాడు. పోని కొంతమంది చూడండి, చక్కగా ఆదివారం వచ్చిందంటే టిక్ టిక్ అని కత్తిరించుకుని అందంగా డ్రై చేయించుకొని గిరదాల జుట్టుతో కనబడతారు. ఈ మధ్యన ఆడవాళ్ళు అయితే ఇలా విరబోసుకుని పూర్వకాలంలో మొగుడు పోయినప్పుడు విరబోసుకున్నట్టుగా తిరుగుతున్నారు. పోని ఈయన అది లేదు, జుట్టు లేదు, ఏమీ లేదు, అందంగా క్రాఫ్ట్ చేయించు కూడా లేవు లేవు. జటాధారీ, అట్టకట్టేసిన జడలతో ఉంటాడు. ఈ జడలన్నీ అట్టకట్టి ఎర్రబడిపోతే ముడేసుకు తిరుగుతున్నాడు. ఇక ప్రపంచంలో ప్రతి ప్రాణి అంతో ఎంతో మెళ్ళో బంగారం గొలుసు వేసుకుని తిరుగుతూనే ఉంటాడు. ఈ మధ్యకాలంలో అందరి మెళ్ళో గొలుసులే, మగాళ్ళకు కూడా గొలుసులేనండి, ఇంత గొలుసులు వేసుకుని బలి తిరుగుతున్నారు అనమాట. టింగరంగన్నా మెళ్ళో లేదనుకోండి. కానీ ఈయన ఏమంటున్నాడు, నీ భర్త శివుడు ఉన్నాడే ఆయన వాళ్ళలో ఒక్క గొలుసు లేదు. కంఠే భుజగ పతిహారీ, మెడలో కేవలం బుస్సు బుస్సుని మీదకి వచ్చే పాములు, పావులే హారంగా వేసుకున్నాడే. అసలు పావులు హారంగా వేసుకుంటే ఎంత సుఖమో తెలుసా? గొలుసు వేసుకుంటే ఏ బస్సు అయినా ఎక్కుతుంటే ఎవడని కత్తిరిస్తాడు. అదే పావులు వేసుకెళ్ళండి మీరు, సమాంచి తాచు పావులు వేసుకుని ఒక్కడ పొరపాటును కూడా, అసలు ఆడవాళ్ళంతా ఈ పని చేయండి, పావుల్ని పెంచి ఆ పావులు వెళ్ళ వేసుకెడితే ఇక అవతల వాడు గజగజలు ఆడిపోతాడు. మళ్ళీ జీవితంలో వాడు పిక్ పాకెట్ ఉండడు, ఇక్కడ అదేంటి చైన్ స్నాకర్స్ ఉండరు ఇక. అందువల్ల మీ ఆయన మొత్తం మీద కంటే భుజగపతిహారి. పశుపతి, పశువులకు అధిపతి పోని, ఏదో ప్రజల్ని పరిపాలించటం లేదు, పశువులకు అధిపతి. కపాలీ, చేతిలో కపాలం పట్టుకుని అది భిక్షాపత్రగా చేసుకుని ముష్టెత్తుతున్నాడు, అన్నం అడుగుతున్నాడు. భూతేశ భూతాలకు అధిపతి. ఇవన్నీ అవలక్షణములు, ఇలాంటి వాణ్ణి ఈ లోకంలో ఎవరూ పెళ్లి చేసుకోరు. కానీ నీవు వివాహం చేసుకున్నావు. దాంతో ఆయన ఏమైంది, ఇన్ని అవలక్షణములు ఉన్నప్పటికీ భజతి జగదీశైక పదవీ, సమస్త లోకములను పరిపాలిస్తున్నాడు ఆయన. కేవలం ఒక పదవి కదట, జగత్ ఈశ ఏక పదవీం భజతి, సమస్త లోకాలకి తానొక్కడే ఈశ్వరుడై అధిపతి అయి పరిపాలిస్తున్నాడు. ఇన్ని లోకాలని పరిపాలిస్తున్నాడు. ఏది, ఇన్ని లక్షణములు కలిగిన వాడు, అవలక్షణములు కలిగి ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు. ఎందువల్ల, భవాని త్వత్పాణి గ్రహణ పరిపాటి ఫలమిదం. ఓ భవాని, ఓ పార్వతి, త్వత్ నీ యొక్క పాణిగ్రహణ, చేతిని పట్టుకున్నాడు, పాణిగ్రహణం చేశాడు, పెళ్లి చేసుకున్నాడు నిన్ను, దానివల్ల వచ్చిన ఫలితం తత్పరిపాటి ఫలం. నీ చేతిని పట్టుకున్నాడు, పాణిగ్రహణం చేశాడు, దాంతో ఆయనకి ఎంత యోగం వచ్చిందో, ఎంత మార్పు వచ్చిందో, ఈ లక్షణములతో ఉండి కూడా ఈశ్వరుడై ప్రభువై లోకాలని పరిపాలిస్తున్నాడు. ఆహా, నేను పెళ్లి చేసుకుని ఎలా మారిపోయాడు అన్నాడు ఆయన. ఇది అపరాధ క్షమాపణ స్తోత్రంలో శంకరాచార్యులు వారు చెప్పిన గొప్ప శ్లోకం. అంటే పార్వతీదేవి అడుగు పెట్టడం వల్ల, ఆవిడ చెయ్యి పుచ్చుకోవటం వల్ల శివుడికి ఆ శక్తి వచ్చింది, లేకపోతే ఆయన దగ్గర ఏమీ లేదుట. అలా కనపడుతుంది ఈ శ్లోకం. దీని ఇంకో రకంగా ఉంది అసలు అర్థం. పైకిలాగా రాస్తాడు శంకరుడు, మనకి చూడడానికి కూడా శివుడు ఉట్టి ఎందుకు పనికిరాని వాడు బాబోలు, ఆ అమ్మని పెళ్లి చేసుకుంటే ఆయన లెవెల్ మారిపోయింది అనిపించవచ్చు. కానీ ఆయన ఏమన్నాడు, పార్వతిని భవాని అన్నాడు. పార్వతి అల్లా, శైలజ అల్లా. శైలం అంటే కొండ, కొండ కూతురని తండ్రి పేరుతో పిలవలేదు. పార్వతి అంటే పర్వతరాజు కూతురు అని అర్థం, అలా పిలవల. భవాని అంటే భౌని పెళ్ళామా, అంటే ఓ శివుడి పెళ్ళామా అన్నాడు. మళ్ళీ ఆవిడ అంత గొప్పదైనా, ఆవిడ వల్ల ఈయనకి ఇంత శక్తి వచ్చినా, ఆవిడ అప్పటికే మళ్ళీ భౌడి దగ్గరికి వస్తారు ఆయన భార్య ఏట. ఏమండోయ్, నేను మీ పాదదాసిని గురువు గారు అంటుంది. ఈ విధంగా భవాని అవుతోంది తప్ప పార్వతి కాదట, పుట్టింటి పేరు పెట్టుకోవట్లేదట ఆవిడ. ఎంత గొప్ప మాట అండి, శైలజ లాంటి పదాలు వాడకుండా భవాని అండంలో ఆవిడెప్పుడు శివుడి భారీగానే ఉంటుంది. తర్వాత ఇంకో అర్థం ఏంటనమాట, చితాభస్మాలేపహ అంటే కేవలం కాష్టంలో బూడిది పూసుకుంటున్నాడా, కాష్టంలో బూడిది ఎందుకు పూసుకుంటున్నాడు ఆయన, లోకంలో అందరూ సుగంధ ద్రవ్యాలు పూసుకుంటే ఈ ప్రాణుల మీద ప్రేమతో, నాయన శ్మశానానికి ఎవడు రాడరా, నే వచ్చానరా, నీ శరీరాన్ని ఎవడన్నా స్వీకరిస్తాడా, కనీసం నీ పెళ్ళం కూడా మొగుడి యొక్క చితాభస్మం స్వీకరించదు, భర్త భార్యని, భార్య భర్తని శ్మశానానికి వెళ్ళాక గౌరవించగలరా. నిజంగా భార్యామడికి భర్త అంటే చాలా ఇష్టం అండి. ఏమండి మీరు లేకపోతే ఉండలేనంది. కానీ ఇప్పుడు తగలబెట్టాక ఆ బూడిది పట్టుకొచ్చి ఇంట్లో పట్టుకుంటుందా ఒక్క భార్యనా, ఇంట్లో అది క్యాష్ బాక్స్లో, ఏది బీరువాలో, ఆ స్పెషల్ లాకర్లో వాళ్ళు ఆయన బూడిది పెట్టుకునే భార్యామడులు ఎంతమంది ఉంటారు. కాబట్టి భార్య కూడా భర్తని గౌరవించలేదు ఆ సమయంలో, భర్త భార్యని గౌరవించలేడు, ఒక్క శివుడు మాత్రమే ఎంతో ప్రేమతో రానాయనా అని వాడి చితాభస్మాన్ని ఒంటికి పూసుకున్నాడు. మన బూడిద శివుడి శరీరానికి తగిలితే మనం ఏ స్థాయికి వెళ్తాం, శాశ్వత కైలాసానికి వెళ్తాం. అంటే మనల్ని విముక్తుల్ని చేయడానికి, మనల్ని తరింపచేయడానికి ప్రాణుల మీద ప్రేమతో ఈ దరిద్రపు చితాభస్మాన్ని ఒంటికి పూసుకుంటున్న అపార కరుణామూర్తిని అంతరార్థం. విషం పాల సముద్రం నుంచి పుడితే ఆ విషాన్ని చూచి లోకములన్నీ గతగత వణిగిపోతూ ఉంటే, వాటి దెబ్బకి లోకాలు కాలిపోతూ ఉంటే, ఎవ్వరూ రక్షించలేని స్థితిలో ఆ విషాన్ని చేతిలోకి తీసుకుని గుటుక్కును మింగి గొంతుకు దగ్గర పెట్టుకున్నాడు ఆయన. బయట విషం ఉంటే బయట లోకాలు కాలిపోతాయి, ఆయన కడుపులోకి వెడితే కడుపులో లోకాలు కాలిపోతాయి. అందుకని ఇటు బయట లోపల కాకుండా కంఠం దగ్గర ఎవడ పెట్టగలడండి, మీకు ఒక గుక్కెడు కాఫీ ఇస్తాను, కాఫీ తాగి గొంతుకు దగ్గర పెట్టండి, ఇహ తర్వాత మనం ఉండం. ఒక గుక్కెడు కాఫీని కూడా మనం కంఠంలో నిలబెట్టలేము, లోపలికైనా పోవాలి బయటికైనా పోవాలి. అటువంటిది అంత భయంకర కాల కూట విషాన్ని ఇంత నేరేడు కొండంత ముద్ద చేసి గొంతుకులో నిలబెట్టి అపార కరుణతో లోకాల్ని కాపాడుతున్న మహాత్ముడని అర్థం దానికి. దిక్కులే వస్త్రములు అంటే కేవలం గుడ్డలేనివాడని కాదు అక్కడ అర్థం, ఈ దిక్కులన్నీ తనకు వస్త్రములు అయ్యేంత శరీరం కలిగిన వాడు, అంటే దిక్కుల వరకు వ్యాపించిన అనంత వ్యాపకమూర్తి అని అర్థం. ఆ మహానుభావుడు కపాలి చేతిలో బ్రహ్మకపాలాన్ని ధరించి సామాన్యుడి దగ్గర కూడా భిక్షగా భక్తిని అడిగి పుచ్చుకుని వాళ్ళని తరింపజేస్తున్నాడని అర్థం. భూతేశ సకల ప్రాణులను అదుపులో పెడుతున్నాడు, ప్రాణులకు అధిపతి అని అర్థం. పశుపతి, పశు అంటే మానవులు, జీవులని అర్థం. ఈ జీవులందరికీ వల్లభుడై వీళ్ళని రక్షిస్తున్నాడని అర్థం. కాబట్టే అంత గొప్ప పార్వతి ఆయన్ని పట్టుకుంది, అంత పార్వతిని ఈయన పట్టుకున్నాడని చెప్పకుండానే ఆ ఇద్దరి యొక్క గొప్పతనం చెప్పాడు.